மாத்திரம் லீதான் லீதாகும். లీలగా చూడాలి. ఏ విధంగా అర్జునుడిని కృష్ణుడు మందలించాడు కదా, ఏమని మందలించాడు? పండితుల్లో మాట్లాడుతున్నాం మూర్ఖుడు, దేవానంద పండితుడు కూడా భగవంతుడు ఏమి ప్రపంచానికి చూపెట్టాలన్న కూడా తన భక్తుల ద్వారానే చూపిస్తాడు, భక్తుల ద్వారా నేర్పిస్తాడు, తన ద్వారా తను నేర్పిస్తాడు. దేవానంద పండితుడు లీలలో చూస్తే ఈయన బాగా సాధారణమైనటువంటి బ్రాహ్మణ లక్షణాలు అన్ని చక్కగా ఉన్నప్పటికీ భక్తుడైతే కాదు. భాగవతం ఆయన మంచి పేరు ఉంటుంది, భాగవతంలో మంచి దిట్ట అని సాధారణ ప్రజలు బాగా కీర్తిస్తుంటారు, కానీ ఆయన ఆయన భక్తి లేదు. శ్రీవాస్ ఠాకూర్కు అపరాధం చేయడం జరిగింది, దాని గురించి ఇక్కడ భాగవత మహిమ అనేది చేసిన మహాప్రభు భాగవత మహిమ తర్వాత భక్తులకు అపరాధం చేస్తే భాగవతం అర్థం కాదు ఒక ముక్క కూడా అనేది దీని ఈ అధ్యాయంలో చూస్తుంది. మహాప్రభు ఒకరోజు రోజు తన భక్తులను వెంట పెట్టుకొని నది అమ్మతం దీంట్లో చేస్తున్నాడు. మహాప్రభు ఒకరోజు ఏమైంది, ఈ విధంగా వెళ్తూ ఉంటే దేవానంద వెళ్తున్న క్రమంలో దేవానంద పండితుడు యొక్క ఇల్లు, పండితుడు అంటే మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి శాస్త్రాల్లో, పండితుడైనంత మాత్రాన భక్తుడు కావాలని ఏం లేదు. పండితుడు కాబట్టి భక్తుడు చెప్పేదానికి లేదు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, సేకని దేవానంద పండితీర వాస పరమ సుశాంత విప్ర మోక్ష అభిలాష. ఒకరోజు సర్వం భట్టాచార్య వాళ్ళ నాన్న పేరు మహేష్ భట్ట, అక్కడి దగ్గరలో వెళ్తూ ఉంటే ఈ దేవానంద పండిత్ ఇల్లు వస్తుంది. అక్కడ ఈ దేవానంద పండితుడు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి బ్రాహ్మణుడు. సుశాంత శాంత అంటే శాంత సుశాంత అంటే చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఇక్కడ మోక్ష అభిలాష. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈయన భక్తుడు భక్తుడు కాదు అని చెప్పేసి. మోక్ష అభిలాష అభిలాషం లాంటి భక్తులు అవుతారు
మోక్షం,
మోక్షం అభిలాష అంటే భక్తులు అంటారా అన్నారా
అన్నారు.
అన్యాభిలాషిత జ్ఞాన పరమాదన్న కేవలం భగవంతుడి సంతృప్తి కొరకు ఆశ ఉంటే అది భక్తి, లేదంటే భక్తి కాదు. ఇక్కడ చక్కటి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్న బ్రాహ్మణుడు, మోక్ష వాంఛ ఉంది ఇలాగే. జ్ఞానవంత తపస్వి ఆ జన్మ ఉదాసీన. జ్ఞానవంతుడు అంటే మేధావి, ఇవన్నీ భౌతికమైన లక్షణాలు. ఇవన్నీ ప్రహ్లాద్ మహారాజు ప్రార్థనలో వస్తుంది, చక్కటి ధనము విద్య జనము తపస్సు బలము ఇవన్నీ కూడా స్వామి నిన్నేమే సంతృప్తిని నీకు సంతృప్తిని కలిగించలేవు, భక్తి ఒక్కటి తప్ప. ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు, జ్ఞానవంతుడు తపస్వి ఆ జన్మ ఉదాసీన, పుట్టినప్పటి నుంచి ఆయనకి భౌతికమైనటువంటి భోగ విలాస ఏమీ లేదు. ఉదాసీనం అంటే
చాలా ఉదారుడు.
ఉదాసీనం అంటే తెలుగు పదం
ఉదాసీనం అంటే
భౌతికమైన వేం పట్టించుకోవాలి. ఉదాసీనం భాగవత పాఠే పఢాయ, భాగవతం బోధిస్తుంటాడు ఈయన, తథాపి భక్తహీన అయినప్పటికీ భక్తి లేదు ఈయనకి. ఇది ముఖ్యమైన అక్కడ భాగవతం చెప్తున్నాడే భక్తి. ఇప్పుడు చూడేసి చాలా మంది ఉన్నారు భాగవత వ్యాఖ్యాతలు, భగవద్గీత భాగవతం భక్తి శూన్యం. భాగవతే మహాధ్యాపక లోకి ఘోషే, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఈయన చూసి, మహా భాగవతంలో మంచి దిట్ట అయినా అని అందరు చెప్పుకుంటున్నారు. అధ్యాపక అంటే
టీచర్
చాలా గొప్ప బోధకుడు ఇది భాగవతంలో అని అందరు చెప్పుకుంటున్నారు ఊర్లో. మర్మార్తన జనేన భక్తిహీన దోషే, అంటే భాగవతం యొక్క మర్మము నాకు తెలియదు. మర్మం అంటే భాగవతంలో ఉన్నటువంటి సారము నాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే భక్తిహీనుడు కాబట్టి. భక్తిహీనుడు అంటే
భక్తి లేదు,
భక్తి లేదు కాబట్టి అనేది భాగవతంలో ఉన్న సారము అవగాహన లేదని. కానీ లోపల ఏమంటున్నారు, చాలా అధ్యాత్మ గొప్ప అధ్యాపకుడు అయిన గొప్ప బోధకుడు భాగవతంలో అని పేరు. చూడదు చాలా మంది ఉన్నారు, మరి ఇంత చక్కగా భాగవతం బోధిస్తున్నప్పటికీ ఆయనకు భాగవత సారం అర్థం కాకపోవడం ఏంటి? ఏదో తప్పు చేసి ఉండాలి, ఏదో అపరాధం చేసి ఉండాలి, అది కృష్ణుడికే తెలిసి ఉండాలి. ఏం అపరాధం చేశాడు? బ్రహ్మ లక్షణాలు ఉన్నాయి చక్కగా అంటున్నారు. భాగవతంలో మంచి దిట్ట అని పేరు పెద్దల దగ్గర ప్రజలకు భాగవతం సారం తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, చక్కెర శ్లోకాలు వల్ల వేస్తే
అనుకుంటారు.
మంచి భక్త అయినా వక్తృత్వం కాదు కావాల్సింది, ఏం కావాలి, వృత్తిత్వం కావాలి. వృత్తిత్వం అంటే అంటే సేవకుడు కావాలి. భగవత్ సేవకుడు అయితే అది అర్హత. భక్తి అర్థం చేసుకోవాలి, భాగవతం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడచ్చు లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ భక్తి హీనుడు కాబట్టి భాగవతం యొక్క సారం తెలియదు. దైవే ప్రభు భక్త సంఘే సేవి పత్రికాయ. ఆ రోజు ఏమైంది, మహాప్రభు తన భక్తులను వెంట పెట్టుకొని వెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళారు. ఎవరైతే దేవానంద పండితి ఇంటి ముందు నుంచి భక్తులు వెళ్తూ ఉన్నారు ఆ దారిలో. ఆ సమయంలో ఆయన భాగవతము బోధిస్తున్నారు. వీళ్ళకి వినిపించింది దారిలో వెళ్తూ ఉంటే మహాప్రభుకి మహాప్రభు భక్తులకి భక్తగా ఉంది, వాళ్ళకి వినిపించింది. భక్తులకు ఇప్పుడు వ్యాపారస్తుడికి ఎక్కడైనా వ్యాపార విషయాలు చర్చ జరుగుతుంటే ఏమనిపిస్తుంటుంది, వినాలనిపిస్తుంది. అదేవిధంగా భక్తులకి భాగవతం చర్చిస్తున్నారంటే ఖచ్చితంగా వినాలనిపిస్తుంది. భగవద్గీత భాగవతం అది మహాప్రభు తర్వాత భక్తులు వాళ్ళు ఈయన వ్యాఖ్యానం చేస్తుంటే వినాలనిపిస్తుంది. ఎవరున్నారు ఇక్కడ విశ్వంబర, ఆయనకు తెలుసు అందరి హృదయాల్లో ఏమని జరుగుతుందో తెలుసు. ఆయనకు తెలియదేమి లేదు. నా సునయే వ్యాఖ్య భక్తి యోగే నోగేద మహత్వ. విశ్వంబరకి మొత్తం తెలుసు, ఏది ఆయనకు భక్తి లేదు, భాగవతం చెప్పలేడు తెలుసు. విన్నారు, వింటే అక్కడ నిలబడి భాగవతం చక్కగా వల్ల వేస్తున్నాడు, శ్లోకాలు బాగా చెప్తున్నాడు, వివరణ ఇచ్చినట్లు అనిపిస్తుంది, సారం మాత్రం లేదు.
భాగవతంలో సారం లేకపోతుంది భగవంతుని చెప్పడం,
భక్తులకు మాత్రమే సారం అర్థమవుతుంది. భక్త్యామాంజాతి ఈయన మోక్షవాంఛ అని చెప్పారు ముందే. మోక్షవాంఛ భక్త కష్టాల నుంచి నేను బయటపడాలంటే భక్తే. మోక్షం అంటే విజ్ఞానం అని చెప్పచ్చు. భక్తి అంటే ఏంటి, భగవత్ ప్రీత్యర్థము సేవాభావంతో క్షణం కీర్తనం చేయడం, ఇది భక్తి. పాండిత్యం వచ్చి చూడని చూపించేది భక్తి కాదు. భాగవతం అయినప్పటికీ భగవద్గీత అది భాగవతం అనేదానికి లేదు. ఎప్పుడైతే నీకు భక్తి ప్రకాశం అవుతుందో భాగవతం నుంచి, అప్పుడు నీకు అది భాగవతం. భాగవతము నీకు తెలుసు, నీకు భాగవతం చెప్తున్నావు అని చెప్పచ్చు. ఇది వీళ్ళు విన్నారు భక్తులు మహాప్రభు తర్వాత భక్తులు విన్నారు కదా, ఒక్క ఒక్క కూడా భక్తి గురించి రావట్లేదు ఆయన నోట్లోంచి భాగవతం చెప్తున్నాను. అంటే వాస్తవానికి భాగవతం అనలేదు దాన్ని. భాగవతం నిండా ఏముంది? శుద్ధ భక్తి, భక్తులు భగవంతుడు, భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమతో కూడినటువంటి వ్యవహారాలే భాగవతం నిండుగా ఉన్నాయి. ప్రతి అక్షరంలోనూ పొంగి పర్లుతుంటాయి అని ఒక్క భక్తుడు చెప్పేది. ప్రతి అక్షరంలోనూ భాగవతంలో కృష్ణుడు కృష్ణ భక్తుల మధ్య ఉన్న ప్రేమతో కూడిన వ్యవహారాలు పొంగి పర్లుతూ ఉంటాయి. ఈయన భక్తులు కాబట్టి దీన్ని వినాలని చూసి ఒక్క ముక్క రావట్లేదు ఆయన నోట్లోంచి భక్తి గురించి. కోపే బలే ప్రభు బేటాకి అత్తవా కానీ ఏం వివరం ఇస్తున్నాడు ఈయనకి, ఒక్క మొక్క తెలియదు భాగవతం ఈయనకి. మహాప్రభు చెప్తున్నాడు భాగవతార్థ కోణ జన్మేవో నా జనే, ఎన్ని జన్మలెత్తనే భాగవతం అర్థం కాదు అర్థం చేసుకోలేదు ఈయన. ఎన్ని జన్మల్లో భాగవతం చెప్పిండో చెమ కానీ అర్థమైతే చేసుకోలేదు ఈయన. భాగవతం తెలియదు ఈయనకండి. కానీ ముందేం వచ్చింది ఈయన గురించి? పండితుడు అని వచ్చింది. దాని నుంచి అర్థం చేసుకోవచ్చు. ఊరికి పాండిత్యం ఉంటే సరిపోదు, చదువు తెలివితేటలు భౌతికమైన తెలివితేటలు భౌతికమైన అక్షరాస్యత ఉంటే సరిపోదు. భక్తి భక్తి కావాలి. భక్తి ఉంటేనే భగవంతుడు. భాగవతంకి కృష్ణుడికి ఏం వ్యత్యాసం లేదు. కృష్ణుని ఎలా అర్థం చేసుకోగలుగుతారు, కృష్ణుని ఎలా సమీపించగలుగుతారు, ఏ అర్హత ఉండాలి కృష్ణుని సమీపించాలంటే? లౌల్యం కృష్ణుడు కావాలి నాకు అనేటువంటి అటువంటి వాళ్ళకే భాగవతం అర్థమైంది. ఏ పెట్టారా భాగవత అధికారా, ఏమర్హత ఉంది తనకి భాగవతం చెప్పడానికి? మహాప్రభు భక్తులతో చెప్తున్నారు గ్రంథరూపే భాగవత కృష్ణ అవతారా, కృష్ణుడు అవతరించాడు భాగవత రూపంలో. ఏ శ్లోకం అది? కృష్ణి సదామోపగతే మనస్కందం వస్తుంది కదా, భాగవత సూర్యుడు ఉదయించాడని వస్తుంది. కలియుగం మొత్తం అంధకారంతో నిండిపోయింది, కృష్ణుడు సదామం వెళ్ళిపోయేటప్పుడు మరి ఏంటి గతి అంటే భాగవత సూర్యుడు ఉదయించాడు, కృష్ణుడు భాగవత రూపంలో ఉదయించాడు. ఇదే మార్గంలో అది ఇక్కడ మహాప్రభు చెప్తుంది. భాగవతం ఏమర్థం అవుతుంది? ఒక్క ముక్క తెలియదు అదవకి. భాగవతం స్వయం కృష్ణుడి అవతారం ఇది, కృష్ణుడి యొక్క మరో రూపం శ్రీమద్ భాగవతము. సభే పురుషార్థ భక్తి భాగవతే హయా, ప్రేమరూప భాగవత చరివేదికయా. భాగవతంలో భాగవత యొక్క సారం ఏంటి అంటే భక్తియుక్త సేవ జీవిత లక్ష్యం. అది కూడా ఎలాంటి భక్తియుక్త సేవ? ప్రేమతో కూడినటువంటి భక్తియుక్త సేవ జీవిత లక్ష్యం, మానవ జీవిత లక్ష్యం. ప్రేమరూప భాగవత చార్యవేదిక వేదాలన్నీ కూడా కీర్తిస్తున్నాయి. ఏమని? శ్రీమద్ భాగవతంలో కృష్ణ ప్రేమ నిండిపోయి ఉంది అని. కృష్ణ భక్తి అంటేనే శ్రీమద్ భాగవతం అని వేదాలు, నాలుగు వేదాలు కూడా శ్రీమద్ భాగవతాన్ని కీర్తిస్తున్నాయి. మరి ఈయన వ్యాఖ్యానంలో భక్తి గురించి ఒక ముక్క కూడా రావడం లేదు. ఎవరంటున్నారు ఇది?
మహాప్రభు.
చారివేద దతి భాగవత నవనీత ఇక్కడ పోలిస్తున్నారు మహాప్రభు. నాలుగు వేదాలు పాలతో సమానం. భాగవతం నవనీతం అంటే,
నవనీతం అంటే కొత్తది,
వెన్న
వెన్న పాలు బాగా మరగ కాచి మరగడొచ్చే వరకు అని తర్వాత చిలికి వెన్న తీస్తారు. అదేవిధంగా వేద పండితుడు అయితే నిజంగా నీకేం తెలిసి ఉండాలి? వెన్న దొరికి ఉండాలి. నిజంగా పాలు ఉంటే దగ్గర పాలు బాగా మరగ కాచి చిలికి ఉంటే తోడు పెట్టి నీకేం కావాలి? చిలుకతో నువ్వు వెన్న దొరకట్లేదు అంటే పాలేనా సంశయం, లేదా నీళ్ళ లోపం ఉండాలి చేసేదాంట్లో లేకపోవడం. అక్కడ ఏమంటున్నారు, నాలుగు వేదాలు పాలతో సమానం, భాగవతము వెన్నతో సమానం. మతి లేనాసుకి వినగాలంటే ఏం చేయాలి? చిలకాలి. సుఖదేవ గోస్వామి చిలికారంట దాన్ని. నాలుగు వేదాలు చిలికేశారు, వెన్న దొరికిపోయినాయను. అవన్నీ ఎవరు తిన్నారంట?
ఎవరంటే పరీక్షిత్ మహారాజ్.
ఆయనైనా పరీక్షిత పరీక్షిత్ మహారాజ్ అవన్నీ తిన్నారు. అవనీతం ఇంకా భాగవతంలో వస్తుంది కదా, నిగమ కల్ప ఖలితం. నిగమ కల్ప ఖలితం, నిగమ అంటే వేదాలు. వేదాలను కల్పవృక్షంతో పోల్చారు. ఎందుకు పోల్చారు ఆ విధంగా?
దాంట్లో కర్మకాండ గురించి, జ్ఞానకాండ గురించి,
అన్ని రకాలు భౌతికమైనటువంటివి కూడా అన్ని రకాలు ఉన్నాయి, ఆధ్యాత్మికం కూడా ఉంది. భౌతికమైన వాటి నుంచి క్రమక్రమంగా ఆధ్యాత్మికం వైపు మరల్చడం కోసం భౌతికమైనవి ఇచ్చారు. భౌతికమైన వాటిలో కురుకుపోమని కాదు. మనకేం చెప్తారు, చూడు దీంట్లో ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, దాంట్లో ఇది కుప్పమని కాదు ఇచ్చింది. ఇక్కడ ఏం నిగమ కల్ప తర్వాత ఫలితం, ఫలం. వేదాలు అనేటువంటివి కల్పవృక్షంతో పోల్చారు. ఆ కల్పవృక్షం యొక్క పక్వ ఫలం శ్రీమద్భాగవతం. అది ఇక్కడ చూడవచ్చు. పాలల్లో వెన్న ఉంది కానీ తీయాలి బయటకు. దాన్ని వేదాలలో సారం కృష్ణుడే భగవద్గీతలో చెప్తున్నాడు కదా, వేదస్య సారమే అమీమీ. నిజంగా వేదాల్లోనే వేదాలు చదివి ఉంటే నన్ను అర్థం చేసుకోవాలి. సారం వేదాల సారం నేనే. మోర ప్రియ సుఖసి జానైన భాగవత. ఇంకా మా ప్రభు ఏం చెప్తున్నారు, నా ప్రియ భక్తుడు సుఖదేవ గోస్వామి ఆయనకు తెలుసు భాగవతం. భాగవత కహే మోడ తత్వ అభిమత. భాగవతంలో నా మహిమ సంపూర్ణంగా వివరింపబడి ఉంది. మోరధాస ఆర గ్రంథ భాగవతి యార భేద ఆచి తార నాశ ఫలమతి. ఇక్కడ ఏం చెప్తున్నారు సార్, చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా వ్యక్తి నా భక్తుడికి నాకు భాగవతంకి మధ్య వ్యత్యాసం చూశారంటే నాశనం అయిపోతారు. కొంచెం లోతైన విషయం ఇది. ఎందుకలా చెప్తున్నారు మాకు, భాగవతంకి నాకు నా భక్తుడికి మధ్య వ్యత్యాసం ఎవరైతే చూస్తారో వాళ్ళు ముందుకు ఎదగలేరు జీవితం, దెబ్బతింటారు. ఎందుకలా చెప్తున్నారు?
చైతన్య మహాప్రభు భక్తులనే తన శరీరంతో సమానంగా చూస్తారు. అట్లే భాగవతానికి భగవంతునికి తేడా లేదు, అంతా ఒకటే.
ఇక్కడ భక్తుడికి భాగవతంకు వ్యత్యాసం చూడకూడదంట, భాగవతంకి కృష్ణుడికి వ్యత్యాసం చూడకూడదంట, కృష్ణుడికి భక్తుడికి వ్యత్యాసం చూడకూడదంట. ఇది వేరు వేరే. ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని?
భక్తునికి అపరాధం చేస్తే భాగవతానికి అపరాధం చేసినట్టు భాగవతానికి అపరాధం చేసిన, ఎందుకంటే భాగవతం భక్తుల గురించి పూజ గురించి
భాగవతం ఏముంది?
భక్తుల గురించి,
భక్తులు భగవంతుడి కోసం చేసిన సేవ గురించి ఉంది. కాబట్టి ఎలా భక్తులు వేరు భాగవతం వేరు అని ఎలా చెప్తావు?
చెప్పండి.
అదే విధంగా భాగవతం వేరు కృష్ణుడు వేరని ఎలా చెప్తావు? భాగవతం నిండా ఏముంది?
కృష్ణుడు గురించి,
భగవంతుడికి ప్రేమతో ఎంత సేవ చేశారు అనేదే వివరణ ఉంది. ఎలా విడదీస్తావు భాగవతం వేరు కృష్ణుడు వేరు? శిల భక్తి ఠాకూర్ లీలో చూసాం కదా, ఆ ఫల్గు భగవాన్ దగ్గర ఏం చేశాను?
భాగవతమే
శ్రీమద్ భాగవతం. నా దగ్గర కృష్ణుడు ఉన్నాడు, నాకేం భయం లేదు.
శ్రీమద్
భాగవతం కూర్చొని ప్రసాదం ప్రశాంతంగా భాగవతం జరుగుతుంది. చూడొచ్చు మనం కూడా ఇస్కాంలో ఈరోజు ప్రభుపాద దయవల్ల మనకి శోక మోహ భయ శోకము మోహము భయం నుంచి బయటపడడానికి శ్రీ వ్యాసదేవు ఇంత కరుణతో ఇచ్చిన దాన్ని మనకు పరంపరలో దాని వివరణ ఇచ్చి ప్రభుపాద ఈరోజు ప్రపంచాన్ని ఎంత కాపాడుతున్నారు, ఎవరైతే ఆశ్రయిస్తున్నారో, నిజంగా నేను భయం నుంచి బయటపడాలి అనుకుని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో అటువంటి వాళ్ళకి తలుపులు తెరిచిపెట్టారు 2000ల ప్రభుత్వాలు. భాగవతం చదివితే చాలు, భయం నుంచి బయటపడతారు, శోకము మోహము అన్నిటి నుంచి బయటపడతారు, భౌతిక బంధనాల నుంచి చాలా తేలిగ్గా బయటపడతారు భాగవతం. కాబట్టి భాగవతం చదివితేనే భక్తుల గురించి అర్థమవుతుంది, భగవంతుల గురించి అర్థమవుతుంది. అది కూడా ఎవరి దగ్గర చదవాలి భాగవతం? ఇప్పుడు ఈయన దేవానంద పండిట్ చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. భక్తుల ఆధ్వర్యంలో భక్తులకు సేవ చేస్తూ వాళ్ళ అనుగుణ ప్రకారం నడుచుకుంటూ భాగవతము చదవాలి, అప్పుడు అర్థం. ఎవరు చెప్పారు ఇది? మహాప్రభు లీలలో చైతన్య చరితామృతలో వస్తుంది. భాగవత పడగీయ భాగవత స్థానే. ఇప్పుడు శ్రీమద్ భాగవతము, వ్యక్తి భాగవతము, పుస్తక భాగవతము మధ్య వ్యత్యాసం ఉందా లేదా? ఉందా లేదా? వ్యక్తి భాగవతుడు ఏం చేస్తుంటాడు? పుస్తక భాగవతంలో ఉన్నదాన్నే అనుసరిస్తాడు, కాబట్టి వ్యత్యాసం లేదు. అందుకే ఇక్కడ అనేది పుస్తక భాగవతం, వ్యక్తి భాగవతం వ్యత్యాసం చూడకూడదు. అంటే భాగవతము అంటే భగవంతుని గురించి వివరించేది భాగవతం. భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క లీలలో వ్యత్యాసం ఉందా? లేదు. కాబట్టి కృష్ణుడికి భాగవతంకి వ్యత్యాసం లేదు. అయితే ఇక్కడ శ్రీ స్వరూప మధుర గోస్వామి చెప్పింది ఒక ఒక ఆయనకి, భాగవతం చదవాలి నువ్వు భాగవతుల దగ్గర. నేను కేవలం పుస్తక భాగవతం పట్టుకొని కూర్చొని ఉంటే ఒంటరిగా నీకైనా చదువుకోవాలంటే కుదరదు. భగవంతుడు ఎవరు ఇవ్వగలుగుతారు నీకు? ఇప్పుడు భాగవతము భగవంతుడి వ్యత్యాసం కాదన్నప్పుడు ఎవరికి నేను భాగవతం పట్టుకొని కూర్చుంటానంటే అర్థమవుతుందా? భక్తులు వచ్చి నేను చూపెట్టాలి ఈ శ్లోకంలో ఇలా ఉంది ఇలా ఉంది చూడు భగవంతుడి. అందుకు భాగవతము చదవాలి, భక్తుల సమక్షంలో చదవాలి. అది ఇక్కడ మహాప్రభు ఏం చెప్తున్నారో, నాకు భాగవతంకు వ్యత్యాసం లేదు, నాకు నా భక్తుడికి
వ్యత్యాసం లేదు.
నువ్వు నా భక్తుని విడతీయలేరు, వేరువేరుగా చూసేదానికి లేదు. నా భక్తుడిని భాగవతంని వేరువేరుగా చూసి, భక్తుడు అంటే భాగవతం ప్రాణం. వైష్ణవులకి చాలా ప్రియమైనటువంటిది శ్రీమద్ భాగవతం. ఎలా వేరు చేస్తారు వైష్ణవులు? భాగవత తత్వ ప్రభు కహి క్రోధావేశే, ఈ విధంగా మహాప్రభు కోపంతో చెప్తున్నారు. నేను మీద కోపంతో, ఎవరి మీద కోపంతో? ఎందుకు ఇంత కోపం కావాలి? ఆయన పాటికి ఆయన వెళ్ళిపోవచ్చు కదా. భగవంతుని అవమానించినట్టే కదా భాగవతం. ఇలా భాగవతం చెప్తున్నావు, భక్తి ఒక్క ముక్క రావట్లేదు అని వివరంలో అంటే కృష్ణుని తక్కువ చేసినట్టే కదా. కృష్ణుని అవమానిస్తే భక్తులు తట్టుకోగలుగుతారా? తట్టుకోలేదు. అదే మహాప్రభు కోపంతో చెప్తున్నారు. ఎంత సునియా వైష్ణవకు నా మహానంద భాషే, మహాప్రభు చుట్టూ ఉన్న భక్తులకి చాలా ఆనందంగా ఉంది భాగవత మాధ్యం వింటూ ఉంటే. మహాప్రభు నోటి నుంచి సయం చాలా పరమానందంలో మునిగిపోయాడు. భక్తి విను భాగవత ఏ ఆరావకని ప్రభు పదేసి అదమకిచున్నా ధ్యాని. మహాప్రభు కోపంతో ఏం చెప్తున్నారు ఇంకా, ఎవరైతే భాగవతం చెప్తూ ఉన్నారు కానీ భక్తి యొక్క సేవ అనే దాని గురించి ఒక్క ముక్క చెప్పట్లేదంటే ఆ మూర్ఖుడికి భాగవతం అనేది తెలియదు అని మనం నిర్ణయించాలి అని చెప్తున్నాం. ఈరోజు ఈ లెక్క ప్రకారం చూస్తే ఎంతమంది మూర్ఖులు ఉన్నారు? ఎంతమంది మూర్ఖులు ఉన్నారు? అందరూ. అదే నిరవధి భక్తిహీన ఏ భీటావా కానీ మా ప్రజలు చెప్తున్నారు ఈ గదవకి ఈ విధవ వ్యాఖ్యానం చేస్తున్నాడు భాగవతం గురించి. ఒక్క ముక్క కూడా భక్తి గురించి రావట్లేదు ఈ విధానం నోట్లో నుంచి. కోపంతో ఏమంటున్నారు, వెళ్ళి పుస్తకం భాగవతం చించి పడేస్తా వెళ్ళి. దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. భాగవతం చించడం అంటే ఏంటి అర్థం?
అంటే ఆయన చెప్పకుండా చేయడం.
భక్తుడు కాని వాడికి అర్హత లేదు భాగవతం చెప్పడానికి, ఆపేయాలి అని అర్థం అంది. భాగవతం చించేస్తా పోయాలి. భక్తుడు కాదు, ఒక ముక్క రావట్లేదు భక్తి గురించి నోట్లో. ఏం దీని అర్థం? భాగవతం చెప్పాలంటే భక్తులు మాత్రమే భాగవతం చెప్పాలి, మిగతా వాళ్ళకి అర్హత లేదు, చెప్పలేరు అటువంటి వాళ్ళని. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఇప్పుడు భక్తులు కానీ వాళ్ళకి భాగవతం చెప్పే అవకాశం. ఎందుకు? భక్తులకు మాత్రమే భగవంతుడు దొరికేది, భగవంతుడు అర్థమయ్యేది భక్తులకు మాత్రమే. కాబట్టి భగవంతుడికి భాగవతం వ్యత్యాసం లేదు. కాబట్టి ఈ భక్తులు కాని వాళ్ళకి భాగవతం తాకే అర్హత లేదు అది ఇక్కడ మహాప్రభు చెప్పేది. ఇప్పుడే నేను వెళ్ళి ఆ పుస్తకం చించేస్తాను అంటే అర్థం అది. కేవలం పుస్తకం చించినంత మాత్రం అతను చెప్పకుండా ఉంటాడు, ఇంకొక పుస్తకం తెచ్చుకుంటాడు. అది కాదు ఇక్కడ మహాప్రభు చెప్పే అర్థం. భౌతికమైన వాళ్ళకి భాగవతం గురించి మాట్లాడే అర్హత లేదు అది ఒక ముక్కలో మహాప్రభు చెప్పేది. పొంతి చెడి వారి ప్రభు కోదామే శ్రీయాయ సకల వైష్ణవ గుణాధర్యాయ. మహాప్రభు నిజంగానే వెళ్తున్నారు, పుస్తకం చించేస్తా నేను అతని చేతిలో తీసుకుని. భక్తులు బలవంతంగా ఆపేశారు, వద్దు వద్దు. మహాచింత్య భాగవత సర్వశాస్త్రీ గాయ. శాస్త్రాలన్నీ కూడా శ్రీమద్ భాగవతాన్ని చాలా ఉన్నతమైన సాహిత్యంగా వర్ణిస్తున్నాయి. ఇహనానకు జయ విద్య తప ప్రతిష్టాయ. అయితే శాస్త్రాలన్నీ శ్రీమద్ భాగవతాన్ని కీర్తిస్తుంటే ఎందుకు ఇతనికి ఎందుకు అర్థం కావట్లేదు అంటే, భౌతికమైన అర్హతలు ఉన్నాయి ఇతనికి. ఏది చదువు, తపస్సు, పేరు ప్రతిష్టలు, ఈ వీటి వల్ల అర్థం కాదు భాగవతం. ముందే చెప్పాం భాగవత చదవాలంటే భాగవతుల్ని ఆశ్రయించాలి, వాళ్ళకు మాత్రమే. భాగవత భుజి హీనయార ఆచి జ్ఞాన సేనా జనేకబు భాగవతేరా ప్రమాణ. ఎవరైనా వ్యక్తి తన భౌతికమైనటువంటి చదువు తెలివితేటలను ఉపయోగించి నేను భాగవతం బాగా అర్థం చేసుకున్నాను అని అంటే, మనం వెంటనే అర్థం చేసుకోవాలి అతనికి ఏమీ తెలియదు భాగవతం అని. మనం వెంటనే నిర్ణయానికి రావాలి. అంటే నాకు సంస్కృతం బాగవచ్చు, బాగా అర్థం చేసుకోగలను శ్లోకాలు, కాబట్టి భాగవతం నాకు వచ్చు అని చెప్తే అయ్యా నీకు ఒక్క ముక్క తెలియదు భాగవతం అని చెప్పాలి. భాగవతి అచింత ఈశ్వర బుద్ధియారా చేజానయే భాగవత అర్థ భక్తి సారా. మరి ఎవరికి అర్థమవుతుంది భాగవతం అంటే, ఎవరైతే శ్రీమద్ భాగవతం స్వయం కృష్ణుడే అని అర్థం చేసుకుంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే భాగవతంలో ఉన్నటువంటి ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ అర్థమవుతుంది. భాగవతం సారం భక్తియుక్త సేవ అని అర్థమవుతుంది. అందుకు మాత్రం ముందు చెప్పింది నాకు భాగవతంకు వ్యత్యాసం లేదు. సర్వగుణే దేవానంద పండిత సమాన పాయితే విరల బడహీన జ్ఞానవాన్. ఇతను చూడు మంచి పండితుడు, మంచి బ్రహ్మ లక్షణాలు ఉన్నాయి, ఇతనితో సమానంగా విద్యావంతుడు ఎవరు లేడు. శేషభలోకేరా ఏతా భాగవతే భ్రమ తాతయ్యే అన్యరా గర్వధార శాస్త్రయమా. అయినప్పటికీ భాగవతం తెలియదు ఈయనకి. ఎవరైతే ఈ విధంగా భాగవతం తెలియని వాళ్ళు భాగవతం చెప్తూ ఉంటే ఎవరైతే కీర్తిస్తారో వాళ్ళని, భాగవతం చెప్పేవాళ్ళు ఏది భౌతికమైనటువంటి విద్య తెలివితేటలను ప్రదర్శించుకోవడానికి భాగవతం చెప్పేవాళ్ళు, అటువంటి వాళ్ళని కీర్తించే వాళ్ళు అందరూ కూడా నరకంలో శిక్ష అనుభవించాల్సిందే.
కృష్ణ
స్పష్టంగా ఉంది, తాతయ్యే అన్యరా గర్వ తారశాస్త యమ యమ యమరాజు వాళ్ళని శిక్షిస్తాడు. ఎందుకు? భాగవతం సై కృష్ణుడే, కృష్ణుడికి అపరాధం చేస్తున్నావు, పది మందితో అపరాధం చేపిస్తున్నావు.
నువ్వు నువ్వు అపరాధం చేయకుండా
నువ్వు వెళ్ళడమే కాదు నరకానికి వాళ్ళని
వాళ్ళంగా చేస్తున్నావు.
చూడండి వీళ్ళు అని చూడచ్చు. జగాయ్ మదాయ్ తర్వాత కాశీలో
ప్రకాశానంద
సరస్వతి, అద్దాడి సన్యాసి ప్రకాశానంద సరస్వతి, మహాప్రభు ఎవరిని ఉద్ధరించారు?
దాడి సన్యాసి
వాళ్ళ దర్శనానికి కూడా అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు చూడు మళ్ళీ మాంసం లేదు, జూతం లేదు, విచారం లేదు వాళ్ళకి. ఎవరికి?
ప్రకాశానంద సరస్వతి.
అన్యాన్యం ఉన్నాయి, అపరాధం చేయలేదు వాళ్ళ అపరాధం అది కాదు. భక్తులు నివారించారు మహాప్రభు ఆయనను ఆపాలని వెళ్తుంటే భక్తులు నివారించారు. అక్కడ దారిలో వెళ్తూ ఉంటే మహాప్రభు ఒకసోట ఏమవుతుందంటే కొన్ని శ్లోకాలు వదిలేసండి మనం అర్థం చేసుకోదాం కొంచెం. అక్కడ వెళ్తూ ఉంటే తాగుబోతుంటే చూస్తారు మహాప్రభుని. అంటే మహాప్రభు వెళ్తున్నప్పుడు ఆ ఒక సారా అదే మందు దుకాణం ముందు నుంచి వెళ్తుంటారు అనమాట. శ్రీవాస పండిట్ కూడా ఉంటారు, అది భక్తులు ఉన్నారు మహాప్రభు చుట్టూ. తాగుబోతులు చూడొచ్చు ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే దేవానంద పండిత్ మీద అంత కోపం ప్రకటించారు మహాప్రభు. ఎందుకు?
ఆయన భాగవతం చదువుతున్నప్పుడు
అతని గురించి ఏమొచ్చింది వర్ణన, మంచి బ్రాహ్మణుడు, ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు, మంచి పండితుడు, 10 మంది మధ్యలో పేరు తీసండి, మంచి బోధకుడు అని చెప్పి అని. ఇప్పుడు తాగుబోతుల గురించి వస్తుంది చూడండి. మద్యపానే మత్త సభ ఠాకురి ధికియా హరి హరి బలె సభ ఢాకియా ఢాకియా ఢాకియా. తాగుబోతులు చూశారు మహాప్రభుని, శ్రీవాస పండిట్ వెళ్తుంటే మహాప్రభుని చూసి వాళ్ళు. ఇప్పుడు భక్తులు చూసి ఏమంటారు బయట వాళ్ళు? హరే కృష్ణ హరే కృష్ణ అంటారు. ఇలా కూడా మత్తులో ఉన్నారు మహాప్రభుని చూసి హరి హరి అని పిలుస్తున్నారు. అంటే అప్పటికే మహాప్రభు గయకు వెళ్ళి రావడం, భక్తి ప్రకటన చేయడం, ఇదని కీర్తన ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా. వాళ్ళు కూడా మత్తులో ఉన్నారు మహాప్రభుని చూసి హరినామం చెప్తున్నారు అనుకున్నాం. కేహబలే బాల బాల నిమాయ పండిత, వాళ్ళలో ఒక తాగుబోతున్నాడు ఏం చెప్తున్నాడు, బా నిమాయ పండిత భలే మంచి వ్యక్తి, బాల బాల ఇంకొక ఆయన చాలా మంచి ప్రవర్తన నిమాయ పండిట్కి. బాలగాయ నాట గీత, ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడు, భలే పాడతాడు నిమాయ, కీర్తన భలే చేస్తాడు, భలే నృత్యం చేస్తాడు నిమాయ. హరి బలి హతే తాలి దియా కేహనాచే, అలా కొంతమంది నిమాయం చూసి హరే కృష్ణ చెప్పడం, చప్పట్లు చరచడం, పైకెత్తి
హరి హరి అన్నం
నృత్యం చేస్తున్నారు వాళ్ళు కొంతమంది. ఉల్లాసే మధ్యపకనాయ తాన పాచే, మహాప్రభు వెళ్తుంటే వీరు కూడా హరే కృష్ణ చెప్పుకుంటూ చప్పట్లు చేసుకుంటూ ఏదో వాళ్ళకి చేతలు వచ్చినంత స్టెప్స్ చేసుకుంటూ మహాప్రభు వెనక్కి వెళ్తున్నారు. మనం కూడా నగ సంకీర్తనలు చేసేటప్పుడు కొంచెం చూడొచ్చు ఒకసారి తాగిన వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి చేతలు ఎంత వాళ్ళకు అది స్థిరం ఉన్నంత చేతులు ఆడించడం కాళ్ళు ఆడించడం చేస్తుంటారు. అది భాగ్యం అది మన వాళ్ళు తెలియక పక్కకుతో చేస్తారు పోయి.
ఇప్పుడు చేసేసాం పిచ్చోడు అయినప్పుడు బాగా అరిగేసిన మంత్రం చెప్తాడు.
ఆయన పిచ్చోడు కాదండి, ఆయన పిచ్చోడు అనుకుంటే మనం పిచ్చి
మనం పిచ్చోళ్ళం.
ఆయన 2 వారాలు చూసాము,
2 వారాలు వచ్చాడు.
కీర్తన వింటాడు, వచ్చి చేసి స్టెప్ చేస్తున్నాడు, వచ్చి
మళ్ళా మన పక్కనే
మన దగ్గరకు వచ్చి వీళ్ళు బయట వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమో ఏం చూడలేదు. కానీ భౌతికంగా ఆయన చూస్తే పిచ్చోడు అనుకుంటారు. పిచ్చోడైతే హరినామం వస్తే డాన్స్ ఎట్లేస్తాడు
చెప్తాడు.
సరే ఇక్కడేమి హరి బలి అత్యంత ఆవేది, కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది చప్పట్లు ధరిస్తున్నారు, మహాప్రభు వెనకే వెళ్తున్నారు. ఉల్లాసే మధ్య పొగన యథానపాచే హరి బోలో జయ నారాయణ. వాళ్ళకి ఏదో నోటికి వస్తుంది భగవంతుని చూసి ఏం చెప్తున్నారు, హరి బోల్ జయ నారాయణ. అక్కడికి భగవంతు నామం వస్తుంది. బలియానంది నాచే మధ్య తీర ఘన, ఈ విధంగా ఆనందంలో నృత్యం చేస్తూ మహాప్రభు వెనక నడుస్తున్నారు వాళ్ళు కూడా. మహాహరిధ్వని పరే మధ్య పేర ఘనే, సందడి ఎక్కువైపోయిందంట అందరూ కాంగూతలు అన్నారు. ఏం చెప్తున్నారు, భగవంతు నామం ఏదొస్తే అది హరి నారాయణ గోవింద. ఏ మతాయ విష్ణు వైష్ణవ దర్శని, ఇక్కడ ముఖ్యమైన చెప్తున్నారు చూడండి, విష్ణువును వైష్ణవును దర్శిస్తే ఇంత భాగ్యం చూడు వాళ్ళ నోట్లో నుంచి హరినామం నుంచి. చూడు నిమ్మాయి చూశారు, నిమ్మాయి పర్వాలేదు చాలా మంచివాడు, కీర్తన బాగా చేస్తాడు, నృత్యం బాగా చేస్తాడు అని చెప్పి హరి
చెప్పారు.
అదే ప్రభుపద చాలా తిలకము కంటిమాల వైష్ణవ దుస్తులు చాలా ముఖ్యము చూసి వాళ్ళ నోట్లో హరే కృష్ణ అనేది వస్తుంది. ఎంత కాబట్టి ఇది కూడా ప్రచారమే. మధ్య పేర జ్యేష్ఠ దేకి విశ్వంబర హాసే, వాళ్ళని చూసి మహాప్రభుకి
నవ్వొచ్చింది.
మనం కూడా చూడు వాళ్ళని తాగబోదు వచ్చింది నవ్వు అనిపిస్తుంటుంది. ఆనందే శ్రీవాస కాంతి దీకి ప్రకాశే, శ్రీవాస ఠాకూర్కి చాలా ఆనంద బాష్పాలు ఏంది, ఇంత తాగుబోతులు మహాప్రభుని చూసి
హరే కృష్ణ చెప్తాను
ఉద్ధరించబడ్డారు. అది శ్రీవాస ఠాకూర్ చాలా ఆనందం చేసి, అది మహాప్రభు పాప పాషండి నహిమాని పాపి అని చూడాడంట, పాపలను కూడా ఉద్ధరించేస్తున్నాడు మహాప్రభు. మధ్యపే ఓ శుకపాయ చైతన్య దేకియా, ఏకలే నింద ఏ పాపి సన్యాసి దేకియా. ఇక్కడ ఏం చెప్తున్నా చూడు, తాగుబోతులు అయినప్పటికీ మహాప్రభుని చూసి సంతోషం వ్యక్తం చేశారు. అయితే సన్యాసి మాయావాది సన్యాసులు మహాప్రభు నిందిస్తున్నారు నవద్వీపంలో కొంతమంది. సన్యాసి అంటే మాంసం లేదు, మత్స్యమందు లేదు, జూదం లేదు, వ్యభిచారం లేదు, వీళ్ళు
అన్నీ ఉన్నాయి.
మందు తాగారు, ఒకళ్ళు మాంసం కూడా తింటూ ఉండొచ్చు, వ్యభిచారం కూడా చేస్తుండొచ్చు. వీళ్ళు మహాప్రభు చూసి ఆనందం వ్యక్తం చేశారు, వీళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళకంటే. వీళ్ళు ఉద్ధరించబడ్డారు, వాళ్ళకి దర్శనానికి అవకాశమే లేదు మహాప్రభు దర్శనం చేసి. వాళ్ళు మహాప్రభు నిందిస్తున్నారు, మహాప్రభు చూసి సంతోషం వ్యక్తం చేయరు, వీళ్ళు మహాప్రభు చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా తేడా చూడండి, కథ దొరిదికి పండిత దేవానంద. ఒకరోజు ఈ విధంగా పోతుంటే దేవానంద పండిత కనిపించాడు దారిలో మహాప్రభు. మహాప్రభు దీక్షితారే భలే ఘోరచంద్ర. ఆ రోజు ఏమైంది, భక్తులు నివారించారు. భక్తులు నివారించకముందు మహాప్రభు లోపలికి వెళ్ళి అన్ని భాగవతం వద్దు ఏమొద్దు నువ్వు వదిలేసి అని చెప్పి వదిలిచ్చిన్నావు. ఈ రోజు కనిపించాడు మళ్ళీ అయిన దారిలో. కథ దూరే కొంచెం దూరంలో దేకియ పండిత దేవానంద, దేవానంద పండితుడు వెళ్తుంటే మహాప్రభు చూసి మహాక్రోధే అంటే
కోపం వచ్చింది.
కోపం కీచుతారే భలే ఘోరచంద్ర అనే కోపంతో అంతంత మాట్లాడడం మొదలు పెట్టారు. దేవానంద పండితేరా శివ శిరస్థాని పూర్వాపరాధ చేతమని దేవానంద పండితుడు చూస్తేనే ఒకటి గుర్తొచ్చింది మహాప్రభుకి.
శ్రీవాస్ ఠాకూర్ పట్ల అపరాధం,
శ్రీవాస్ ఠాకూర్కి ఒకప్పుడు అపరాధం జరిగింది దేవానంద పండిట ముందర, అది గుర్తొచ్చి కోపం వచ్చింది మహాప్రభు. భక్తులకి భక్తులే తక్కువ చేసేస్తే భగవంతుడు వచ్చుకోడు. చూడచ్చు ఇంత చక్కగా భాగవతం చెప్తున్నాడు, అర్థం కాలేదు, అర్థమై ఇంకా భక్తులకు అపరాధం చేస్తాడు. భాగవతం అర్థం చేసుకుంటే భక్తులకు అపరాధం చేస్తాడు. కాబట్టి మహాప్రభు మనసులో స్మరణకు వచ్చింది, శ్రీవాస్ ఠాకూర్ నా భక్తుడికి, నా ప్రియ భక్తుడికి అపరాధం చేశాడు దేవానంద కోపంతో. ప్రకాశ ప్రేమ శూన్య జగతే దుఃఖిత శబదాస. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే, శ్రీవాస్ ఠాకూర్కి దేవానంద పండితుడు ఆయన శిష్యులు అపరాధం చేసింది ఎప్పుడు జరిగిందంటే, మహాప్రభు గయకు వెళ్ళి రాకముందు జరిగింది. అప్పటికి ఇంకా మహాప్రభు తన కీర్తన లీలని ఇంకా ప్రకాశం చేయలేదు ఇప్పుడు చేసినంతగా. గయ్య నుంచి వచ్చిన తర్వాత కదా ఇంక ఎక్కువగా కీర్తన నృత్యం ఇవన్నీ మొదలయ్యి, అది అంతకుముందు జరిగింది. అంతకుముందు ఎలా ఉండింది పరిస్థితి, నిమ్మాయ పండితుడు కూడా పాండిత్యం అందరిని ఓడించడం, ఎవరెవరు ఉన్నారా రండి నా ముందుకి చూసుకుందాం ఇలా ఉన్నది పరిస్థితి. అటువంటి సమయంలో శ్రీవాస్ ఠాకూర్ అద్వైతాచార్య చాలా తక్కువ బృందం ఉన్నప్పటికీ వైష్ణవులు వాళ్ళకి భాగవతం చాలా ప్రియం, భాగవతం వైష్ణవానా ప్రియం, వైష్ణవులకు చాలా ప్రియం భాగవతం. అప్పుడు ఒక సంఘటన జరిగింది శ్రీవాస్ ఠాకూర్ పట్ల ఈయన అపరాధం చేశారు, అది గుర్తొచ్చింది మహాప్రభు. ఏమొచ్చింది, యది వా ప్రడాయ కేహ గీత భాగవత తథాపి నా సునే కేహ భక్తి అభిమత. కొంతమంది భగవద్గీత భాగవతం చాలా చక్కగా చెప్తున్నట్లు అనిపిస్తుంటుంది, కానీ భక్తియుక్త సేవ గురించి వాళ్ళ నోట్లో వంచి ఒక్క ముక్క కూడా రాదు. ఎంతమంది లేదు ఇప్పుడు భగవద్గీత రాసేవాళ్ళు, గీత మకరందం అంట దానికి పేరు పెట్టారు, గీత మల్లవ్ అని పేరు పెట్టారు దాన్ని.
కృష్ణ
అసలు భగవద్గీతేనా అది పేరు చూడు ఎట్లా పెట్టారు దానికి, మకరందం అంటే తేనె టీగలు వచ్చి తేనె స్వీకరిస్తాయి, దాని దగ్గర నల్ల ఈగలు కూడా వీళ్ళు గీత మకరందం అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ప్రభుపాద దయవల్ల అది కనుమరుగు అయిపోయింది, దాదాపు కనుమరుగు అయిపోయింది, ఎక్కడ ఆ పేరు వినపడట్లేదు
గీత మకరందం.
ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇస్తాం స్వామి మీ భగవద్గీత ఉంది మీది ఉంది మా ఇంట్లో మీది ఉంది ఇది వస్తుంది మాట, అది పోయింది. ఇక్కడే కాదు మహారాష్ట్రలో కూడా నేను చూశాను జ్ఞానేశ్వరుని మాయావతి భగవద్గీత చాలా ఫేమస్, అది మూలన పడింది ఇప్పుడు ఇస్కాన్ భగవద్గీత అన్ని ఇళ్ళలో ఇస్కాన్ భగవద్గీత. కాబట్టి భగవద్గీత భాగవతం వ్యాఖ్యానిస్తారు కానీ భక్తి
జీరో.
ఈ మధ్య ఒక నకిలీ ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు భాగవతం మీద వ్యాఖ్యానం మొదలు పెట్టారు, వాళ్ళకి దేవుడు అంటే తెలీదు, దయాలు పూజ చేస్తారు మళ్ళీ వాళ్ళు భాగవతం మీద వ్యాఖ్యానం మొదలు పెట్టారు. సే సమయే దేవానంద పరమ మహంత లోకే భడ అపేక్షిత పరమ సుశాంత. సరే ఈ శ్రీవాస్ ఠాకూర్కి అపరాధం జరిగిన అది గుర్తొచ్చింది మహాప్రభుకి. ఆ సమయంలో ప్రజలందరూ దేవానంద పండితుడు బాగా కీర్తిస్తున్నారు, మంచి గొప్ప పండితుడు, చాలా గంభీరంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పి పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి ఆయనకి. భాగవతాధ్యాపన కరే నిరంతర, ఎప్పుడేం చేస్తుంటారు ఆయన భాగవతము బోధిస్తుంటాడు ఎప్పుడు. ఆకుమార సన్యాసిర ప్రాయ వ్రతధర, చిన్నప్పటి నుంచి ఆయన సన్యాసి లాగా జీవిస్తున్నాడు దేవానంద పండిత్. సన్యాసానికి ముందు వచ్చింది కదా ఉదాసీనం, ఉదాసీనం అంటే
భౌతికమైనటువంటి వదిలేయడం అని
నిరాసక్త ఆసక్తి లేకపోవడం దేని పట్ల కూడా చిన్నప్పటి నుంచే సన్యాసిలాగా జీవిస్తున్నాడు. రోజు భాగవతం చెప్తున్నాడు. శ్రీవాస్ ఠాకూర్కి తెలిసింది ఒకరోజు భాగవతం ఇంటి బాగుంటుంది అని. దైవేక దిన తథీల శ్రీనివాస ఈ దేవానంద పండితులు ఎక్కడైతే భాగవతం చర్చిస్తున్నారో అక్కడికి శ్రీవాస్ ఠాకూర్ వెళ్ళారు భాగవతం వినాలని. భాగవత సునితే కర్యాభిలాష, అభిలాష అంటే
కోరిక
ఎవరికి కలిగింది? శ్రీవాస్ ఠాకూర్. అక్షరే అక్షరే భాగవత ప్రేమమయ, భాగవతంలో
అక్షరమక్షరం
ప్రతి అక్షరంలో కృష్ణ ప్రేమ నిండిపోయి ఉంది అనేది ఎవరికి తెలుసు? శ్రీవాస్ ఠాకూర్ తెలుసు. కాబట్టి భాగవతం చర్చ జరుగుతుంది అంటే ఇంకా అక్కడికి వెళ్ళాలి. సునియాద్ర విలాస్ శ్రీనివాసేర హృదయ, వెళ్ళి కూర్చున్నారు ఆ శ్లోకాలు ఏమి చెప్తూ ఉంటే భక్తులకు స్ఫురిస్తుంది, ఈయన హృదయం ద్రవించిపోయింది శ్రీవాస్ ఠాకూర్కి ఆ శ్లోకాలు వింటుంటే. మన చూసాం కదా ఈ పుండరీక విద్యానిధి దగ్గరికి ఎవరెవరు వచ్చారు?
గోవింద
శ్లోకం చెప్తూనే
ఆయన ఆసనం పై నుంచి దపాన్ని కింద
హృదయం ద్రవించిపోయింది ఎవరికి? పుండరీక విద్యానిధి. అక్కడ శ్రీవాస్ ఠాకూర్ చూడండి, మహాప్రభుకు చాలా ప్రియమైనటువంటి భక్తుడు. దీనికి మంచి వచ్చే సమస్య ఏం లేదు. సో భాగవత సునియ కాందయ్య శ్రీనివాస మహాభాగవత విప్రచాడి ఘనశ్వాస, అక్కడ భాగవత శ్లోకాలు వింటుంటే ఈయనకి తన్మయత్వ లక్షణాలు వచ్చాయి. ఏమేమి తన్మయత్వ లక్షణాలు?
మూర్ఛం వచ్చిందా, కింద పడిపోవడం,
శ్వాస దీర్ఘంగా పీల్చుకోవడం, తర్వాత
రోమన్
ఒకసారి శబ్దం రకరకాల శబ్దాలు కూడా చేస్తారు. రోచి గాయతి ఉన్మాదవ నృత్యతి, గట్టిగా అరవటం, గట్టిగా పాడటం, హుంకరించడం ఇవన్నీ వస్తాయి. ఇప్పుడందరు భాగవతం వినాలి ఆయన చెప్తున్నాడు. ఎవరు?
దేవానంద.
ఆయన శిష్యులు వింటున్నారు నేర్చుకోవడానికి. శ్రీవాస్ ఠాకూర్కి ఇది ఏమైంది?
తన్మయత్వ లక్షణం.
గట్టిగా అరవడం, మూలగడం మొదలు. పాపిష్టపడుయా భలే హైల జింజాల, పాపులు ఎవరు? భాగవతం నేర్చుకోవాలని వచ్చారే పాపిష్టి విద్యార్థులు. వాళ్ళ మనసులో ఏమొచ్చిందంట, మన సమయం వృధా చేస్తున్నాడు. ఎవరు?
శ్రీవాస్ పండిత్.
పడితే నా పై భయ వ్యర్థయాయ కాల, ఈయనత సమయం వృధా అయిపోతుంది. శ్రీవాస్ ఠాకూర్తో ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? అనవసరంగా వచ్చాడు మన మధ్యలో మనం భాగవతం నేర్చుకుంటుంటే. ఏమైంది తర్వాత? సంవరణ హే శ్రీనివాసేర రోదన, శ్రీనివాస ఠాకూర్ ఆయన రోదన తగ్గడం లేదు. భాగవతం వింటున్న సేపు ఆయన ఇక్కడ రోదన తగ్గేది. చైతన్యరా ప్రియ దేహ జగత పావన, శ్రీనివాస ఠాకూరు జగత్తుని పావనం చేసేటువంటి వ్యక్తి. భాగవతం వింటే ఆయన ఎక్కడ ధర్మత్వ లక్షణాలు రాకుండా ఎలా ఉంటాయి? పాపిష్ట పడియా సభా యుగతి కరియా, వాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎవరు? విద్యార్థులు. ఎవరైతే భాగవతం నేర్చుకోవడానికి వచ్చారో వాళ్ళు ఏమని బాహిరేడిలా లయ శ్రీవాసే ఠామియా, బలవంతంగా లాక్కొని వచ్చారు బయటికి శ్రీవాస ఠాకూర్. అక్కడ అపరాధం కనీసం వదిలేసినా ఆయన పాటకంగా వదిలేరు, బలవంతంగా లాక్కొని వచ్చి బయట వదిలేశారు. ఇప్పుడు కనీసం దేవానంద పండితులు ఆపిండాలి కదా, చూస్తున్నాడు కదా ఆయనే కదా భాగవతం చెప్తున్నది. ఇదంతా మహాప్రభు స్మరణకు వస్తుంది. దేవానంద పండిత నౌఖైల నివారణ
ఎటువంటి చర్య తీసుకుంది?
కనీసం మాట వరుస కూడా ఆయన అనలేదు వద్దు అలా చేయకూడదు ఆపండి అని. కాబట్టి అపరాధం గురు యథా భక్తి శూన్య తథా శిష్యగణ. గురువుకు భక్తి లేదు, శిష్యులకు కూడా భక్తి లేదు. గురువు తగినటువంటి
శిష్యులు
శిష్యులు తయారయ్యారు. ఇక్కడ బాహ్యపాయి దుఃఖేతే శ్రీవాస గీలాగర. బయటకు వస్తేనే ఆయన చైతన్యం మళ్ళీ బాహ్య చైతన్యంలోకి వచ్చారు. చాలా బాధతో ఇంటికి వెళ్ళారు. ఏం బాధ? భాగవతం వెళ్ళలేకపోయానని బాధతో ఇంటికి వెళ్ళారు. తహా సభజానే అంతర్యామి విశ్వంబర. ఈ విషయం అంతా విశ్వంబరకు తెలుసు. ఆయన అంతర్యామి. అంతర్యామి అంటే అందరి హృదయాల్లో ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలుసు. దేవానంద దర్శనే ఆయన స్మరణ క్రోధముకి బలే ప్రభు సుచిరానందన. దేవానందం చూస్తేనే కోపం వచ్చేసింది. ఎవరికి? సుచినందనుడికి. భక్తులకు అపరాధం చేస్తే, భక్తులను బాధ పెడితే భగవంతుడికి
కోపం వస్తుంది.
వద్దంటే కోపం వస్తుంది. ఆయే ఆయే దేవానంద బలి ఏ తోమారే తుమియే భాగవత పడవు సభారే. ఓ దేవానంద, నువ్వు భాగవతం చెప్తున్నావు అందరికి, నీకేం తెలుసు అని చెప్తున్నావు భాగవతం? ఏ శ్రీవాస దేగితే గంగారా మనోరథ. శ్రీవాస నాకురికి అంత జరిగితే ఒక్క ముక్క మాట్లాడలేదు నువ్వు. ఎవరు శ్రీవాస ఠాకూరు? గంగ ముల్లోకాలను పవిత్రం చేస్తుంది. అటువంటి గంగ శ్రీవాస ఠాకూర్ దర్శనం కోసం ఆరాట పడుతూ ఉంటుంది. అటువంటి శ్రీవాస ఠాకూర్ అంత జరుగుతుంటే ఒక్క ముక్క మాట్లాడలేదు, నివారించలేదు. కేన జన కేన జన గీత సునీ భారి భాగవత. అటువంటి శ్రీవాస ఠాకూర్ భాగవతం వినడానికి వస్తే ఏం చేసేవాళ్ళు? అపరాధాలు. గంగ పరమ పవిత్రం. అటువంటి గంగ శ్రీవాస ఠాకూర్ దర్శనం కోసం మేము ఆరాటపడుతుంది, ఎదురు చూస్తుంది. అటువంటి శ్రీవాస ఠాకూర్ను బయట పంపించు. కోన అపరాధిత అనే శిష్య హతయ్యా బాడీర బాహిరలయ్యా ఏనియా. ఎందుకు బయటకు లాక్కోవాలని శ్రీవాస ఠాకూర్ని? ఏం తప్పు చేశాడు శ్రీవాస ఠాకూర్ అని బయటకు లాక్కోవాలి సార్? నేను భాగవత సునీతి కాంతి కృష్ణరసే. ఆయన ఏం తప్పు చేశాడు? భాగవతం విని కృష్ణస్మరణ వచ్చి కృష్ణస్మరణలో ఆయన కృష్ణ ప్రేమతో రోధించాడు. కాన్య పేలితే కీతాహార యోగ్యాయసే. భాగవతం విని అతని మీద లక్షణాలు ప్రకటించిన వాళ్ళని ఈ విధంగా బయటకు పంపిస్తారు ఎవరన్నా? బయటకు లాక్కొని వెళ్తారు ఎవరైనా? ఇది అయిన పద్ధతి. ఎవరితో చెప్తున్నారు? భుజిలామతు మిస్సే పడవు భాగవత కోన జన్మేనా జన గ్రంథ అభిమత. భాగవతం చెప్తున్నావు అని విన్నాను, కానీ నీకు ఒక్క ముక్క తెలియదు భాగవతం. పరిపూర్ణ పరిపూర్ణ కార్యా ఏ సబ జనే కార్యా అభిభాగి దేశే గ్యాసే సంతోషపాయ. ప్రేమమయ భాగవత పడాయ్యా తుమి తథాశుకన పాయిలా కహిలా మామి. ఓ దేవానంద నేను చెప్తున్నా చూడు, నీకు భాగవతం ఒక ముక్క తెలీదు, నీకన్నా కూడా బయట అడుగు తినవద్దున్నారే. కడుపు కడుపు కోసం 10 ప్రాంతాలు తిరుగుతారే, వాళ్ళు తిని సంతోషం ఉన్నారు అంతో ఇంట్లో. భాగవతం చెప్పి నీకు కనీసం అంత కూడా సంతోషంగా లేవు నీ జీవితంలో. అంటే భక్తుడికి అపరాధం చేస్తే ఎంత ఎట్లా చెప్తున్నారు చూడు. బయట 10 చోట్లకు వెళ్ళి కడుపు నింపుకున్న వాళ్ళు ప్రశాంతంగా అంతో ఇంతో సంతోషం ఉన్నారు. నీ జీవితంలో కనీసం ఆ సంతోషం కూడా లేదు. నువ్వు భాగవతం చెప్తున్నావు, ఏం ఉపయోగం నువ్వు భాగవతం చెప్పి? భాగవతం ఏంది, పూర్తిగా భౌతికమైనటువంటి భోగాల నుంచి బయటపడేసి కృష్ణ ప్రేమ ఆనందాన్ని ఇచ్చేది భాగవతం. అటువంటిది ఇక్కడ ఏం చెప్తున్నారు మహాప్రభు, వాళ్ళు కనీసం అంతా ఇంత అక్కడ ఇక్కడ సేకరించి ఆహారం తిని అంతా ఇంత సంతోషం పొందుతున్నారు, నీకు అది కూడా లేదు, నువ్వు ఎంత దుష్టుడు ఎంత నీచుడు భక్తులకు అపరాధం చేశావు, దానివల్ల అంతకనే దిగజారిపోయాడు. అంటే కనీసం అంత సంతృప్తి కూడా లేదు నీకు అని అర్థం అక్కడ. పైకి నువ్వు భాగవతం చెప్తున్నావు, పెద్ద పెద్ద పండితుడు నువ్వు, సునియావచన దేవానంద ద్విజవర దేవానంద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మహాప్రభు చెప్పింది విని లజ్జాయ రహిల కిచున హరి ఉత్తర సిగ్గు అనిపించింది ఆయనకి, అదంతా గుర్తొచ్చింది, ఏం మాట్లాడలేదు, సమాధానం ఇవ్వలేదు. క్రదావేశే బలియా చలిల విశ్వంబర కోపంతో ఎడా పెడ వాయించేసి అదే గట్టిగా మందలించి విశ్వంబర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుఃఖిత చలిల దేవానంద నిజగర, ఆయన బాధపడుతూ దేవానంద బాధపడుతూ ఇంటికి వెళ్ళారు. తథాపి ఆ దేవానంద భడ పుణ్యవాన్ పుణ్యవంత, ఇక్కడ ఏం చెప్తున్నారు చాలా భాగ్యవంతుడు దేవానంద. ఎందుకు
మహాప్రభు
ప్రభు యారే ఖరిది దండ
శిక్షించాడు,
మహాప్రభు చేత మందలించబడ్డాడంటే మహాభాగ్యవంతుడే. మహాప్రభు వదిలేసింటే
అంతే ఆరేగిస్తుంది,
అది భక్తులు కానీ భగవంతుడు కానీ దండిస్తే
మహాభాగ్యం
పరమ సౌభాగ్యం. చైతన్యర దండ మహా సుకృతి సేపాయ, యారైతే మహాప్రభు చేత దండించబడతారో గొప్ప భాగ్యవంతులు వాళ్ళు. యార దండే మరిలి వైకుంఠి లోక యార దండ, ఎవరైతే భగవంత చేతిలో శిక్షించబడతారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వైకుంఠం వెళ్తారు. అంటే ఏ భగవద్ధామం చేరుకుంటారు, భౌతికమైన వాటి నుంచి బయటపడతారు. ఈయనకి ఏమైంది దేవానంద పండితుడికి తర్వాత, చైతన్యర దండ ఏ మస్తకే కరీలయ శ్రీ దండ తారే ప్రేమ భక్తి యోగయ, ఎవరైతే మహాప్రభు యొక్క మందలింపులను కానీ మహాప్రభు ఏదైనా శిక్ష అంటే భగవంతుడు ఏదైనా శిక్ష వేస్తే స్వీకరిస్తారో లేదా భగవంతు చేత శిక్షించబడతారో వాళ్ళకు ఖచ్చితంగా ప్రేమ. ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే మహాప్రభు యొక్క మందలింపును విశ్వాసంతో సంపూర్ణ విశ్వాసంతో స్వీకరిస్తారో వాళ్ళకు కృష్ణ ప్రేమ తప్పకుండా లభిస్తుంది. తనకి ఇది ఏమైంది ఇక్కడ, మహాప్రభు ఇంతగా దండించడం మందలించడం వల్ల భవిష్యత్తులో ఈయన ఒకసారి తర్వాత ఇంకొక అధ్యాయంలో వస్తుంది, ఒక భక్తుడికి చంద్రశేఖర ఆచార్య అనుకుంటున్నారు నాకు గుర్తున్నంతవరకు, అది ఆయనకు కొంచెం సేవ చేయడం జరుగుతుంది. ఆ సేవ చూసి క్షమించబడతాడు దేవానంద పండితుడు, తర్వాత ఆయన కూడా భక్తులలో అంతరంగ భక్తుల్లో ఒకరైపోతాడు. అందుగురించి మన ప్రభుపాద లీలామృతలు వచ్చిన దేవానంద గౌడీయ మఠం పేరు గుర్తులేదు వచ్చింది పేరు, అంటే చాలా గొప్ప భక్తుడు. ఒకటి ఏంటి ముందే చెప్పింది ఏంటి మనము, ఇక్కడ దేవానంద పండితుడు ఏం తెలియదా అని అట్లా కాదు చూడవలసింది, భక్తుల ద్వారా ప్రపంచానికి భగవంతుడు తను స్వయంగా లేదా తన భక్తుల ద్వారా దీన్ని నేర్పిస్తుంటాడు. ఒకటి చూడండి, భాగవత తులసి గంగాయ భక్త జనే చతుర్థ విగ్రహ కృష్ణ ఈ చారిసని, ఈ ప్రపంచంలో కృష్ణుడు నాలుగు రూపాలు ప్రకటన అవుతుంటాడు, శ్రీమద్ భాగవతం తులసి గంగా వైష్ణవ. ఇవన్నీ కూడా భగవంతుడికి ప్రాతినిధ్యం, భాగవతం తులసి గంగా వైష్ణవ
నాలుగు రూపాల్లో ప్రకటన.
ఈ నలుగురిని ఎంత బాగా ఆరాధిస్తామో గౌరవిస్తామో పూజిస్తామో కృష్ణుడు అంతా ఆనందిస్తాడు మన పట్ల. నిత్యం భాగవత సేవయ, ఎవరైతే నిత్యం భాగవతం చదువుతూ ఉంటారో కృష్ణుడు చాలా ఆనందపడతాడు. ఇంకా ఎవరైతే చర్చించుకుంటుంటారో వాళ్ళ పట్ల ఇంకా ఇంకా ఆనందం చెందుతారు. భాగవతం చర్చించు తులసి సేవ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని చూసి మా భగవంతుడు చాలా చాలా ఆనందపడతారు.
తులసి
తులసి సేవ, తులసిని జాగ్రత్తగా చూసుకోవటం, ఎప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవటం, తులసి గంగను ఆరాధించడం చూసింటారు, గంగా ఆరాధన గంగ పూజ చేయడం, తర్వాత వైష్ణవ సేవ చేయటం, భక్తులకు సేవ చేయటం, భక్తులకు ప్రసాదం ఇవ్వటం, వాళ్ళకి సేవలు చేయటం. చూడలేదు నిమాయ పండిట్ గంగా స్నానానికి వచ్చిన వైష్ణవులు బ్రాహ్మణుల బట్టలు వచ్చి పెట్టడం, వాళ్ళకి పూజ సామాగ్రి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం, ఇవన్నీ చేస్తాం. ఇది మనకు మహాప్రభు లీలలో నేర్చుకునేది ఇక్కడ వాటి మనకి చూడు. ప్రభుపాదం అన్నీ ఇచ్చారు, శ్రీమద్ భాగవతం ఇచ్చారు, తులసి సేవ ఇచ్చారు, వైష్ణవుల సేవ ఇచ్చారు. గంగ మాయపూర్ వెళ్ళినప్పుడు గంగ ఇక్కడ కూడా గంగ సేవ చేయొచ్చేదమ్మా, స్నానం చేసే ముందు గంగా యమున ఇటువంటి పవిత్ర నదుల్ని స్మరించుకొని స్నానం చేయాలంటారు. ఆచమనం చేసేటప్పుడు ఆహ్వానిస్తారు కదా, ఆచమనంలో ఆహ్వానిస్తారు గంగా యమున. చూడచ్చు భాగవతము, తులసి, గంగ, వైష్ణవ సేవ. ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చారంటే చివరిలో, చివరిలో అని కాదు తన శ్లోకంలో, శ్రీ విగ్రహాన్ని పూజించాలంటే సాధారణంగా అంటే సాధారణమైన అవగాహన ఏంటంటే శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా. కానీ తులసి, శ్రీమద్ భాగవతం, వైష్ణవ, గంగ వీటికి
ప్రాణ ప్రతిష్ఠ ఉండదు,
సహజంగానే
ఆరాధించవచ్చు,
ఆరాధించవచ్చు. అంత గొప్ప ఈ భగవంతుడు యొక్క ప్రాతినిధ్యం తులసి, భాగవతము, గంగా, వైష్ణవులు ప్రాతినిధ్యం వహిస్తారు భగవంతుడికి. శ్రీ విగ్రహాన్ని ఆహ్వానించాలి, ప్రాణ ప్రతిష్ఠ ఇటువంటివి అనేవి కొన్ని ఉన్నాయి. కొన్ని ఆచార ఏమంటారు, ఫార్మాలిటీస్ ఏమంటారు ఇంగ్లీష్ తెలుగు, బాహ్య దృష్టికి అంటే శ్రీ విగ్రహము బాహ్య అంటే బాహ్య దృష్టికి ప్రాణ ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి. కానీ భక్తుడు ఎప్పుడైతే శ్రీ విగ్రహాన్ని పెట్టుకొని భక్తితో నివేదన చేయడం, కీర్తన చేయడం మొదలు పెడతాడు, భగవంతుడు ప్రకటమైపోతాడు అక్కడ. అయితే ఇక్కడ ఏమన్నారంటే బాహ్య దృష్టిలో చూస్తే శ్రీ విగ్రహాన్ని ఆరాధించాలంటే మొట్టమొదట ప్రాణ ప్రతిష్ట చేయాలి. ఆ బాహ్య దృష్టిలో వాళ్ళు కూడా ఇది ఏది తులసి విషయానికి వస్తే వెంటనే పూజ చేస్తారు, ప్రాణ ప్రతిష్ట అవి ఇవేమి ఉండవు. ఇది బాహ్య దృష్టి ఉన్న వాళ్ళు కూడా గంగను ఆరాధిస్తారు. శ్రీమద్ భాగవతం గురించి కూడా తెలుసు, చాలా గొప్పది అని అంత ఇంకా ఆధారణ అయితే చూపిస్తారు. అది ఇక్కడ చెప్తుంది. అదే భక్తుల విషయానికి వస్తే, శుద్ధ భక్తుల విషయానికి, శుద్ధ భక్తిలో ఉన్నటువంటి, శుద్ధ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే శ్రీ విగ్రహ ఆరాధన భగవంతుడు ప్రకటన అవుతాడు. వాళ్ళ యొక్క భక్తిని చూసి, వాళ్ళ కీర్తనని చూసి భగవంతుడు ప్రకటన అవుతాడు. హరే కృష్ణ, హరే కృష్ణ, అంటే దేవానంద పండిట్ భక్తుడు అయ్యేది వేరే అధ్యాయంలో వస్తుంది. ఒక భక్తుడికి వైష్ణవ సేవ చేయడం వల్ల ఆయన అంతరంగిక భక్తుల్లో పడి గొప్ప భక్తుడు అవుతాడు. శ్రీమతి చైతన్య భాగవతంకి గాని రూపాలకి గాని.